ఈరోజు గాయత్రి చిత్రావళిలో మనం ఒక గాయత్రిలో 12 టమోటా ఉన్న అక్షరాలు ఆత్మ సంబంధమైనవని, చివరి 12 అంటే 13 నుంచి 24 వరకు 12ను భౌతిక ఈ జీవితానికి సంబంధించి అని గురుదేవులు చెప్పారు. మొదటి 12 అక్షరాలు పరాప్రకృతి, పరాంబిక, పరమాత్మ, ఇది పర పేరుతో చెప్తారు. పర అంటే సృష్టికి అతీతంగా ఉంటూ త్రిగుణాలకు అతీతంగా ఉండేదన్నమాట. ఈ 13 అక్షరం నుంచి 24 అక్షరం వరకు వచ్చేవన్నీ భౌతికమైన ఈ సృష్టి మొత్తానికి వీటికి సంబంధించింది అనమాట. అది అపర అంటారు, అపరా ప్రకృతి. అంటే ప్రకృతిలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి పరాప్రకృతి, రెండవది అపరా ప్రకృతి. పరాప్రకృతి గురించి గాయత్రి మంత్రంలో నుంచి మనకు 12 అక్షరాలు వరుసగా, ఆ 12 అక్షరాల్లో తత్సవితుర్వరేణ్యం భర్గో దేవ అంతవరకు 12 అక్షరాలు ఆత్మ సంబంధమైన అంటాం. వీటిని పరాప్రకృతి అంటాం. పరాప్రకృతి అంటే సాక్షాత్తు భగవంతుడి ప్రకృతి అనమాట. అది భగవంతుడి ప్రకృతి ఏంటి మళ్ళీ అంటే, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సృష్టిలోనికి అసలు రాకుండా ఉండే తత్వం ఒకటి ఉంటుంది ఎప్పుడు, దాంట్లోంచి సృష్టి చేసే తత్వం బయటకు వస్తుంది. దీన్ని భాగవతం, మిగతా దేవి భాగవతం ఇలాంటి వాటిలో అన్నింటిలో ఏం చెప్తారంటే, ఈ మొత్తానికి మూల పురుషుడిని కృష్ణుడు అని పిలుస్తారు. ఆ కృష్ణుడి నుంచి మిగతా వాళ్ళందరూ వచ్చారని చెప్తారు. కృష్ణ అంటే కర్ష ఇది కృష్ణ అంటే ఆకర్షించేవాడు. ఎవరు అంటే సమస్త లోకాలకి అన్నిటికీ మూలమైన వాడు కృష్ణుడు అని దేవి భాగవతం లేకపోతే మిగతా చోట్ల కృష్ణుడు అనే పేరుతో చెప్పబడతాడు. అవతార కృష్ణుడు కాకుండా అసలు కృష్ణుడు అనమాట, ఆయనే వస్తాడు కృష్ణుడుగా. ఇక్కడ ఆ అసలు వాడు అలా ఉంటే అక్కడి నుంచి సృష్టి బయటకు వచ్చినప్పుడు అసలు వాడు ఎప్పుడు అక్కడే ఉంటూనూ ఈ సృష్టి ఉంటుందన్నమాట. అందుకని ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు కూడా ఇంకా అపరాప్రకృతి పరాప్రకృతి అని రెండు ఉంటాయి. ప్రకృతి అంటేనే భగవంతుడి యొక్క శక్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఆ భగవంతుడి శక్తిలోనే ఆత్మకళ్యాణానికి సంబంధించిన విషయాలు 12 అక్షరాలు చెప్తాయి. అలాగే భౌతికమైన వాటి గురించి 12 చెప్తాయి. భౌతికం అంటే మనం చూసే మన కళ్ళతో చూసేవి కాదు, మన కళ్ళతో చూడకుండా ఉన్నవి కూడా ఇంకా భౌతికమైనవి ఉన్నాయి. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ఈ క్లాసులలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద మ్యాన్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇచ్చినవి అందరూ చూస్తూనే ఉంటారు. ప్రతి ఫిజికల్ యాస్ట్రల్ అలాగే మెంటల్ ఇలా 7 తలాల్లో కూడా ఒక్కొక్క దాంట్లో 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేన్లో ఆ 7 సబ్ ప్లేన్స్ అన్ని కూడా ఈథర్స్, 7 టైప్స్ ఆఫ్ ఈథర్స్. ఈథర్ అంటే ఆకాశంలో ఉన్న అసలు విషయం అన్నమాట. దాని ద్వారానే సృష్టి అంతా జరుగుతుంటుంది. ఇక్కడ ఆ 7 ప్లేన్స్లో ఒక 3 ప్లేన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. ఆది అనుపాదక, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, వాటి గురించి ఏం మాట్లాడటానికి లేదు. జనలోకం, తపోలోకం, సత్యలోకం మన భాషలో. దాని కిందనున్న లోకాలు మహర్లోకం అంటే మనస్సు, స్వర్లోకం, అలాగే భువర్లోకం, అలాగే భూలోకం, వీటి గురించి ఉంటుంది. ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో, భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోకాల వరకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనిషిలో ఈ భౌతికమైన వాటికి సంబంధించినవని తెలుసుకోవచ్చు. ఇక్కడ గురుదేవులు ఎలా ఇస్తున్నారంటే ఆదిశక్తి మొట్టమొదట మనకు గాయత్రి మాత. ఈ గాయత్రి చిత్రాలలో ద ఫస్ట్ ఫ్రేమ్ ఏంటంటే ఆద్యశక్తి గాయత్రి అని ఉంటుంది. ఆ ఆద్యశక్తి గాయత్రి యొక్క 2 ధారల గురించి చెప్తున్నారు. మొదటిది ఆత్మ సంబంధమైన ధారలు, శక్తిధారలు. రెండవది భౌతిక సంబంధమైన శక్తిధారలు. ఆద్యశక్తి అని ఒక పేరు ఉంది, ఆ పేరులోంచి 2 వచ్చాయన్నమాట. ఆ రెండిట్లో ఒక దాని పేరు గాయత్రి, ఇంకొక దాని పేరు సావిత్రి. ఈ సావిత్రి భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది, ఆత్మికమైనది గాయత్రి. సావిత్రి అంటే ఏంటి? అరవిందులు సావిత్రి అనే పెద్ద మహా ఉద్గ్రంథాన్ని రాశారు. ఆయన లైఫ్ అచీవ్మెంట్ లాంటిది అనమాట. అది దాంట్లో ఎన్నో విషయాలు చర్చించారు, ఎన్నో రహస్యాలు దాంట్లో ఉంటాయి. అది ఒక రకంగా వేదం. మళ్ళీ ఆ సావిత్రి గురించి ఏం చెప్తారంటే బ్రాహ్మణులు ఆరాధించే శక్తి సావిత్రి. గాయత్రిగా ఆత్మ ఉన్నతి కోసం చేస్తున్నట్టే భౌతికమైన జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే సావిత్రిని ఉపాసించి తీరాలి. నిన్నే దత్తప్రభు ఏం చెప్తారంటే ఆయనకున్న పేరు, దత్తాత్రేయ స్వామికి ఉన్న ఒక పేరు ఏంటంటే భోగ మోక్ష సుఖప్రదాయ నమః. భోగము మోక్షము 2 ఇస్తాడు ఆయన. భోగం అంటే మామూలుగా ఇప్పుడు మనం జీవించే వాటిల్లో చక్కగా ఉండడం. ఎలాగైతే కార్తవీర్యార్జునుడు ధర్మంగా రాజ్యం అంతా పాలించాడు, అలాగ మనం కూడా ధర్మంగా జీవించడం, దేనికి లోటు లేకుండా జీవించడం, ఇలాంటివి. అట్ ది సేమ్ టైం మోక్షము. మోక్షం అంటే ఏ బంధాలు లేకుండా, మనస్సు దేనిలోనూ చిక్కుపడకుండా పరమాత్మతో అనుసంధానమై ఉండటం. ఈ భోగము మోక్షము 2 కూడా, ఒకటి భోగము అంటే సావిత్రి గాను, మోక్షం అంటే గాయత్రి గాను చెప్పుకోవచ్చు. ఈ గాయత్రి అనే దాంట్లో పరమపూజ్య గురుదేవులు ఎలా చెప్తారంటే మనకు గాయత్రి మంత్రంలోనే ఉంది. భూర్భువస్వః, భూ అంటే స్థూలము, భువ అంటే సూక్ష్మము, స్వః అంటే కారణము. ఆత్మ సంబంధమైన ఉన్నతి కోసం స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని పరిష్కరించుకోవాలి, వాటిని డెవలప్ చేసుకోవాలి. వాటిని మనం బాగా సాధన ద్వారా మంచి స్థితిని కల్పించాలి. అలాగే గాయత్రి అలా చేస్తే సావిత్రి ఏంటంటే, సావిత్రిలో పంచముఖి ఉంటుందన్నమాట, గాయత్రి ఏకముఖి. అందుకనే గురుదేవులు ఏకముఖి గాయత్రినే ఇచ్చారు. ఎక్కడిచ్చిన ఆయా పంచముఖి ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఆత్మ ఉన్నతిని సాధించు, ఆత్మ ఉన్నతిని సాధించి ఆ తర్వాత నువ్వు భౌతికమైన వాటి కోసం రాగలవు. ఒక్క నిమిషం, హలో, ఎవరండి?
నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నానండి, మీరు డ్రైవ్ చేయండి ప్లీజ్.
అందుకని మనం గాయత్రి ఏకముఖిగా పరమపూజ్య గురుదేవులు ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఆద్యశక్తి గాయత్రి అనే ఒక పాదంలో మనం మన ఆత్మోన్నతి కోసం పనిచేస్తాము, ఆత్మోన్నతి కోసం ఈ సాధన చేస్తాము అనే విషయం మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే ఇదివరకు పూర్వం అంటే పరమపూజ్య గురుదేవులు ఒక మునుపు మనకందరికీ అలవాటై ఉన్నదేంటి, ఒక పంచముఖి గాయత్రి అంటే సావిత్రి అనమాట. ఈ సావిత్రి అనే దాని గురించి మనం ఇవాళ గాయత్రి చిత్రావళిలో చెప్పుకుంటాం. ఇది 13వ శక్తిధార. ఈ గాయత్రి ఏకముఖి గురుదేవులు ఏం చెప్పారంటే, ఈ సృష్టి మొత్తానికి ఉన్నది ఏకం సత్, ఉన్నదంతా ఒక్కటే అనే అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో, అహం బ్రహ్మాస్మి పురుష ఏవేదం సర్వం అని ఏం చెప్పుకుంటున్నా, అదంతా గాయత్రి గురించి. గాయత్రి వల్ల ఈశావాస్యమిదం సర్వం అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది, అంతా ఈశ్వరుడే. మనకు ఆ దృష్టి రావాలి అంటే ఏం చేయాలి, ఇదంతా ఈశ్వరుడే అంటే సాధన చేయాలి. సాధన చేస్తే మనం ఎదురుకుండా ఏం చూస్తున్నా అదంతా కూడా భగవంతుడిగా ఖచ్చితంగా కనిపిస్తుంది. అది గాయత్రికి సంబంధించి. ఇంకా ఇవాళ సావిత్రి గురించి మనం తెలుసుకుంటున్న దాంట్లో సావిత్రి ఏంటంటే పంచముఖి. మనకు పంచముఖి గాయత్రిలో 5 ముఖాలు ఉంటాయి. దానికే ధ్యాన శ్లోకం, ముక్త విద్రుమ హేమనీల ధవళఛాయి ముఖై స్త్రీక్షణై యుక్తాబిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయ అంకుశకశాం శుభ్రం కపాలం గదా శంఖం చక్ర గదాభి పరివృతం అని ధ్యాన శ్లోకం ఉంటుంది మనకు. ఈ ధ్యాన శ్లోకంలో 5 రంగులు చెప్తారు, ముక్త విద్రుమ హేమనీల ధవళ. అవంటే మనలో ఉన్న పంచకోశాలకి అవి గుర్తులు. ఈ పంచకోశాలు ఈ శరీరం దేంతో, ఆత్మ దేంతో ఆవరించబడి ఉంటుందంటే శరీరంతో ఆవరించబడి ఉంటుంది. శరీరంతో ఆవరించబడి ఉంటేనే అసలు ఇంతకీ ఆత్మ అంటే ఏంటో కొంచెం తెలుసుకోకపోతే మనం ఇది చెప్పుకున్న దాంట్లో అర్థం కొంచెం కష్టం. ఆకాశం ఉందనుకోండి, శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ మొత్తం ఆకాశం నుంచే తయారైంది ఈథర్. ఈ ఆకాశం నుంచి మొత్తం స్పేస్ అంటాం, స్పేస్లో ఉన్న పదార్థం ఏదైతే ఉందో అది ఈథర్. ఈ స్పేస్లోంచి మొత్తం తయారైంది అన్నప్పుడు మనం ఎదురుగుండా స్పేస్ ఉంది, కానీ అది మనతో మాట్లాడదు. అది మాట్లాడాలి అంటే, అంటే ఆ స్పేస్ అంటే ఆకాశం అంటే ఏంటి, శాస్త్రం ఏం చెప్తోంది, ఆకాశం పరమాత్మ యొక్క శరీరం. ఇప్పుడు నా ఎదురుగుండా ఈ స్కైప్లో కాకుండా మనం ఒకళ్ళొకళ్ళని కలుసుకున్నాం అనుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఎలా మాట్లాడుకుంటాం, ఒకళ్ళని చూస్తూ మాట్లాడతాం. దేన్ని చూస్తామంటే శరీరాన్నే చూస్తాం మొత్తం అంట, కానీ శరీరం లోపల ఉన్నవాడితో మాట్లాడతాం. ఆ లోపల ఉన్నవాడికి శరీరం ఉంటేనే, వాడికి ఇంద్రియాలు ఉంటేనే, వాడికి పంచతన్మాత్రలు అవి ఉంటేనే వాడు అనుకున్న భావాల్ని, వాడు క్యాచ్ చేసిన ఐడియాస్ని ఏవైతే ఉన్నాయో వాడు నోటి ద్వారా లేకపోతే చేతి ద్వారా లేకపోతే కళ్ళ ద్వారా లేకపోతే సైగల ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలడు. కాబట్టి ఆత్మ అనే తత్వానికి ఈ ఆకాశం శరీరం, ఈ శరీరం ఆకాశ రూపంలో ఉంటుంది భగవంతుడికి. భగవంతుడు యొక్క శరీరంలో మనం అందరం ఉన్నాం. ఆ శరీరం మనతో మాట్లాడాలంటే, ఆ శరీరం ఈ సృష్టి అంతా లీలగా నడిపించాలంటే కొన్ని శరీరాలు కావాలి, ఇలా మానవ శరీరం అలాగే మిగతావి. అందుకని ఆకాశం చుట్టూ ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఏవి? పంచభూతాలు, పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు. ఇప్పుడు రేడియో సెట్ ఉంటుంది అనుకోండి, లేకపోతే మనం ఎదురుగొన్న ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్ ఉంటే దాంట్లో కరెంటు, దాంట్లో పాస్ అవుతున్నంతసేపు మనకు ల్యాప్టాప్ పనిచేస్తుంది, లేకపోతే తర్వాత బ్యాటరీ, ఆ తర్వాత అది అయిపోతే ఏ ఉండదు. బ్యాటరీ అయిపోతే ఎక్కడ పోతుందంటే ఎక్కడికి పోదు, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పోతుంది. కానీ భౌతిక దేహంలాగా ఈ ల్యాప్టాప్ ఉండిపోతుంది, ఎందుకు పని చేయకుండా. అలాగే ల్యాప్టాప్ పనిచేయడానికి దాంట్లో ఉన్న సిస్టమ్స్ అన్ని వాడుకోవటానికి ఎనర్జీ ఎలాగ అవసరం, స్పిరిట్. అలాగా ఆత్మతత్వం తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఈ బాడీని తయారు చేసుకుంటుంది. ఆ బాడీ తయారవటం, ఆ బాడీ ఎలా ఎలా ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవటాని కోసం మనకు సావిత్రి అని చెప్పారు. దాంట్లో పంచతన్మాత్రలు అంటే, తన్మాత్రలు అంటే ఏంటి, శబ్ద స్పర్శ రూప రస గంధాలు తన్మాత్రలు. మాత్ర తన్మాత్ర సాధన అని ఉంటుంది మనకు. గాయత్రి మహావిజ్ఞానం మూడో భాగంలో వస్తాయి పంచకోశ సాధనలు గుర్తులో. అలాగే పంచతత్వాలు, తత్వాలు ఏంటి, భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వం, ఆకాశతత్వం, ఇది ఐదు తత్వాలు. అలాగే పంచ తన్మాత్రలు ఏం చెప్పుకున్నాం, శబ్దము అంటే సౌండ్, మనం మాట్లాడుతున్నాం ఇదంతా శబ్దం. తర్వాత స్పర్శ, మనకు స్పర్శ తెలుస్తుంటుంది, మెత్తగా ఉందా, గుచ్చుగుడ్డ ఉందా, చల్లగా ఉందా, వేడిగా ఉందా. తర్వాత శబ్ద స్పర్శ రూప, మన కళ్ళకు కనిపిస్తుంటాయి రూపాలు. తర్వాత రసం, రుచి ఎలా ఉంది, చేదుగా ఉందా, తీయగా ఉందా, కారంగా ఉందా, పులుపుగా ఉందా, వగరుగా ఉందా, ఉప్పగా ఉంది. తర్వాత గంధం, గంధం అంటే వాసన. మంచి గుణాలు వ్యాపిస్తాయి, అలాగే చెడ్డ గుణాలు కూడా వ్యాపిస్తాయి. అలాగే మంచి వాసన అయినా చెడ్డ వాసన అయినా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ గంధానికి ఉన్న లక్షణం ఏంటంటే వ్యాపించేది కూడా ఉంటుంది దానికి. కొన్ని ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటాయి, కొన్ని ఏం చేస్తాయంటే ఆ లక్షణాన్ని భూమి ఆకర్షించుకుని అలాగే ఉంచుకుంటుంది, ఎంతకాలం అయినా పోదు, భూమిలో ఆ లక్షణం ఉండిపోతుంది, అది గంధం. ఇదంతా కూడా ఐదు తత్వాలకు సంబంధించింది, ఐదు తన్మాత్రలు. అలాగే ఇంకా పంచ ప్రాణాలు ఉన్నాయి, ప్రాణము, అపానము, ధ్యానము, ఉదానము, సమానము. ప్రాణం వల్ల మనం దేనన్నా స్వీకరించగలం, అపానం వల్ల దేనైనా వదిలేయగలం. మనకి ఇంట్లో అక్కర్లేని వస్తువులు కూడా కొందరు దాచిపెట్టుకుంటుంటారు జాగ్రత్తగా, అంటే వాళ్ళ అపాన శక్తి బాగా పనిచేయట్లేదు అని అనుకో. అంటే అపానం అంటే వేరే అర్థం తీసుకోకూడదు, మనకు అక్కర్లేని వదిలించుకోగలిగే శక్తి అనమాట, కావలసినవి పట్టుకోగలిగే శక్తి ప్రాణం. అలాగే ధ్యానము అంటే అంతా వ్యాపించే శక్తి, బాడీ అంతా వ్యాపించి ఉంటుంది. అలాగే సమానం అంటే బాడీని సమతాస్థితిలో వచ్చింది, బయట ప్రెషర్కి లోపల ప్రెషర్కి ఈక్విలిబ్రియం తీసుకొస్తుంది. అలాగే ప్రాణానికి అపాణానికి అంటే ఇచ్చేదానికి పుచ్చుకునేదానికి మధ్యలో ఈక్విలిబ్రియం తీసుకొస్తుంది, కాబట్టి సమత్వం అనేది సమానమిస్తుంది. తర్వాత ఉదానము అంటే ఈ శరీరం వదిలేసేటప్పుడు మనం చేసినవన్నింటినీ కూడా ఎలాగైతే ఒక మెమరీ చిప్లో దాచుకుంటాం, మనం ఒక పెన్ డ్రైవ్లో పెట్టుకుంటాం, అలాగా ఈ జీవుడికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉదాన వాయువు సేకరించి జాగ్రత్తగా దాచిపెడుతుంది అనమాట. అది ఇంకో జన్మ తీసుకుంటున్నప్పుడు ఈ ఉదాన వాయువు అక్కడ పనిచేసి ఆ పాదం అన్ని వీడికి వచ్చేటట్టు చేస్తుంది. ఈ రకంగా ఐదు ప్రాణాలు పనిచేస్తాయి. ఈ పంచప్రాణాలు, పంచతత్వాలు, పంచ తన్మాత్రలు ఇవన్నీ కలిపి ఈ మన శరీరాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి ఈ శరీరము ఈ జీవసత్వాన్ని నడిపిస్తుందో అదంతా కూడా ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ పంచకోశాలని, పంచకర్మేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలని, పంచ తన్మాత్రలు, మనస్సుని, బుద్ధిని, ఇవన్నీ కలిపి 17 ఉంటాయి. వీటిలన్నింటినీ నడిపిస్తున్న అధిష్టాన శక్తి ఏదైతే ఉందో అధిష్టాత్రి ఆవిడ సావిత్రి. సత్యవంతుడు సావిత్రి కథలో సత్యవంతుడు ఒక సంవత్సరం అవగానే పెళ్లి చేసుకున్న సంవత్సరం అవగానే చచ్చిపోతాడు అని నారదుడు చెప్తాడు, అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటానంటుంది సావిత్రి. పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా సంవత్సరానికి కట్టెలు కొడుతూ కొడుతూ ఉండగా పడిపోతాడు. యమధర్మరాజు వచ్చి సత్యవంతుడు జీవుడిని తీసుకెళ్లిపోతూ ఉంటే సావిత్రి ఆ యముడు వెంట యమలోకం వరకు వెళ్ళి వరాలు అడిగి తీసుకొచ్చుకుని మళ్ళీ సత్యవంతుడిని బతికించుకుంటుంది. ఈ కథ చాలా సింపుల్గా ఉంటుంది భారతంలో, దాన్ని చాలా గొప్ప వేద గ్రంథంలాగా మన అరవిందులు ఇచ్చారు. ఆ సావిత్రి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఈ సావిత్రి ఉపాసన అనేది. సూక్ష్మ శరీరం యొక్క పూర్తి ఆకారం, మన సూక్ష్మ శరీరం గురించి ఇంకొన్ని మాటలు చెప్పుకోవాలి. ఈ దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే పరమపూజ్య గురుదేవుల జీవిత చరిత్రలో ఉంటుంది. నేను నా సూక్ష్మ శరీరము సుదృఢము పవిత్రము కాబట్టి నాకు ఋషులందరూ కనిపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఋషి ఉన్నాడో గురుదేవులు తీసుకెళ్తుంటే నేను వెనకాలే వెళ్తున్నాను, వాళ్ళందరూ కాంతిపుంజాల్లాగా నాకు కనిపిస్తున్నారు. మనం కూడా మహాత్ముల దర్శనం అనే భాగ్యం కలగాలంటే మన సూక్ష్మ శరీరం కూడా దృఢంగా ఉండాలి, పరిష్కృతమై ఉండాలి, దాంట్లో దోషాలు ఏం లేకుండా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి, అప్పుడు మనం కూడా మహాత్ములను దర్శించవచ్చు. అందుకే గురువుగారు అడిగేవారు హరిద్వార్ వెళ్ళినప్పుడు, మాతాజీ ఎవరన్నా ఎక్కడికి వెళ్ళకండి, అక్కడ ఏమీ లేదు, అక్కడ ఉన్న ఋషులు అందరూ వచ్చి శాంతిగుంజిలో ఉన్నారు, మీరు అందుకని ఇక్కడ కూర్చుని చెప్పని చేసుకోండి, ఎంత చేసుకుంటే అంత, మీరు బద్రీనాథ్ వెళ్ళినా కేదార్నాథ్ వెళ్ళినా ఎవడు కనబడ్డు మీకు, అలాంటి భ్రమల్లో ఉండకండి అని క్లియర్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ శరీరాలు ఎవరివి గట్టిగా లేవు కాబట్టి. మన సూక్ష్మ శరీరం గట్టిగా ఉంటే మన ఇంట్లో చేసుకుంటున్నా మనకే కనిపిస్తారు ఇంట్లోనే ఆ మహత్వాలందరూ, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆ భ్రమలో ఉండక్కర్లేదు. ఆ రకంగా సూక్ష్మ శరీరం యొక్క ఆకారం ఎలా ఉంటుంది అంటే పరమపూజ్య గురుదేవులు చెప్తున్నారు, పంచకోశం ఆధారంగా ఈ సూక్ష్మ శరీరం తయారైంది. కాబట్టి పంచకోశాల గురించి మనం బాగా తెలుసుకోవాలి. పంచకోశాల్లో మొట్టమొదటిది అన్నమయ కోశం, తర్వాతది ప్రాణమయ కోశము, మూడవది మనోమయ కోశం, నాలుగవది విజ్ఞానమయ కోశం, ఐదవది ఆనందమయ కోశం. ఇప్పుడు మనం ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ చదువుకున్నా, ఇజోట్రిక్ ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చదువుకున్నా, అలాగే అరవిందుల సింథసిస్ ఆఫ్ యోగా, ద యోగా ఆఫ్ సింథసిస్ చదువుకున్నా, ఇవన్నీ ఏంటంటే ఒక గోల్ చెప్తారు దాంట్లో. వాట్ ఈస్ దట్ గోల్ అంటే ఆ విజ్ఞానమయ కోశం అందరికీ అందుబాటులోకి రావటం అనేది ప్రస్తుతం ఈ ఎవల్యూషన్ యొక్క గోల్. ఈ విజ్ఞానమయ కోశంలోకి మనం ప్రవేశించాలి. మనం ఇప్పుడు ప్రవేశించామా లేదా అంటే ఆ డౌట్ అక్కర్లేదు. నాకు ఆకలి తీరిందా లేదా అంటే ఆకలి తీరితే ఆటోమేటిక్గా మనం లేచి వెళ్ళిపోతాం, చేయగడుక్కుంటాం. మనం ఇంకా అది రాలేదు కాబట్టి ఇంకా ఆ సాధన చేద్దాం, ఈ సాధన చేద్దాం, ఎప్పుడొస్తుంది ఇలాగా అనుకుంటాం. ఆ విజ్ఞానమయ కోశంలో ఒకసారి మనం ప్రవేశిస్తే, ఒక్కసారి గాయత్రి మహావిజ్ఞానంలో విజ్ఞానమయ కోశం చూడండి, మనోమయ కోశమే దాటి వెళ్ళి ఉన్నాం. ఎందుకంటే మనోమయ కోశంలో ఉన్నవాడు, వాడి మనస్సు ఏం చెప్తే అది వాడు చెప్పినట్టు చేయాలి మనస్సు, అంతే తప్ప మనస్సు చెప్పినట్టు మనం చేయటం కాదు. ఏమండి ఇవాడు మనసు బాగాలేదు, నేను గాయత్రి బాగా చేస్తున్నా కానీ అంటాడు, అంటే ఏం చేయట్లేదన్నమాట. రెండు మనసులు మళ్ళా యుద్ధం. అలాగే గురుదేవులు ఇచ్చిన ఆత్మకథలో వశీకృతమైన మనస్సు చేసిన చమత్కారాలతోనే నేను ఇంతకాలం మీకు చేసినవన్నీ చేశాను, అంతకంటే గొప్ప విశేషం ఏమి చేయలేదు ఇంతవరకు అని చెప్పారు. పూర్తిగా నా మనస్సు నా వశంలో ఉంది కాబట్టి ఆ శక్తితోటే నేను ఇంతకాలం మీకు చూపించినవన్నీ, అంతకంటే ఏం లేదు అని మనోమయ కోశం వల్ల వచ్చే ఫలితాన్ని చెప్పారు పూజ్య గురుదేవులు. ఆ రకంగా ఆ మనోమయ కోశం, ఆ తర్వాత పైది ఇంకేంటి విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం తర్వాత ఆనందమయ కోశం, ఈ రకంగా మూడు కోశాలు మనం, అలాగే ఐదు కోశాలు, ఐదు కోశాల్లో మూడు కోశాలని మనం తయారు చేసుకుంటామని చెప్పుకున్నాం ఇదివరకు. అన్నమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, అలాగే మధ్యలో ఉన్న ప్రాణమయ కోశాన్ని మనమే తయారు చేసుకుంటాం. ఆ పై రెండు భగవంతుడు చేసి ఇస్తాడు మనకు, అందుకని వాటిలో పొరపాట్లు ఉండవు. ఈ మూడిట్లో పొరపాట్లు ఉంటాయి, మనోమయ కోశంలో పొరపాట్లు, ప్రాణమయ కోశంలో పొరపాట్లు, అన్నమయ కోశంలో పొరపాట్లు ఉంటాయి, అవి సరిదిద్దుకోవాలి. ఆ పొరపాట్లు దేనివల్ల వస్తాయి, అన్నమయ కోశంలో తిండిలో సరిగ్గా సాత్విక ఆహారం తీసుకోకపోవడం వల్ల అన్నమయ కోశం, ప్రాణమయ కోశంలో రకరకాల కోరికలు తీర్చుకోవడానికి మనం అవలంబించే పద్ధతుల్లో ఇబ్బందుల వల్ల, గుండె ఎక్కువ కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం, రకరకాల రోగాలు రావడం ఇబ్బంది వస్తాయి. తర్వాత మనసులో ఉన్న ఆలోచనలు బట్టి, మనం సత్వగుణం ప్రధానంగా ఉంటే ఒకలా ఉంటుంది, రజోగుణంలో ఉంటుంది ఒకలా ఉంటుంది, తమోగుణంలో ఉంటే ఒకలా ఉంటుంది. ఈ గుణాలకు సంబంధించిన విషయాలన్నీ కరెక్ట్గా తెలుసుకుని మనం భావ సంవేదనల గంగోత్రి అంటారు గురుదేవులు. అంటే మొత్తం కూడా మన వ్యవహారం అంతా ఎలా ఉండాలి, ప్రేమతో, కరుణతో, దయతో, స్నేహభావంతో, మిత్రత్వంతో, సేవాభావంతో ఉండాలి అంటారు. అవి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. అలా ఉంటే మనకు బాగా కోశాలు ఉంటాయి. గురుదేవులు ఇచ్చిన గాయత్రి ఉపాసన గురించి అజ్ఞానము, అశక్తి, అభావం ఈ మూడు పోవాలి అన్నప్పుడు అవి ఈ మూడు కోశాల్లోనే ఉంటాయి. అవి మూడు కోశాలు ఏంటంటే అభావము, అది అన్నమయ కోశానికి సంబంధించింది, అలాగే అజ్ఞానం మనోమయ కోశానికి సంబంధించి, అలాగే అశక్తి అది ప్రాణమయ కోశానికి సంబంధించి. ప్రాణమయ కోశం సుదృఢమైందనుకోండి మన ప్రాణం గట్టిగా ఉంటుంది, అలాగే మనం మనోమయ కోశం కరెక్ట్గా ఉంటే మనకు అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. శాస్త్రం ఏం చెప్తోందంటే జ్ఞానం మంచి కర్మలు చేయటం వల్ల రాదు, చెడ్డ కర్మలు చేయటం వల్ల దుష్ఫలితాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, తర్వాత ఇబ్బందులు పడతాం. కానీ సత్కర్మలు చేయటం వల్ల అవి రావు, ఏవి రావు, అనారోగ్యం రాదు, ఇబ్బందులు పడవు, అంతే. అంతే తప్ప జ్ఞానం మటుకు రాదు. మరి జ్ఞానం దేని వల్ల వస్తుందంటే తపస్సు వల్ల వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అందుకనే గురువు గారు మనోమయ కోశంలో మనకు తపస్సు సాధనలు ఇచ్చారు, 12 రకాల తపస్సులు, ఉత్తి జలం తాగి ఉండటం, లేకపోతే రకరకాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనకు ఏది సూట్ అవుతుందో టెస్ట్ చేసి చూసుకోవాలన్నమాట. ఒక రోజు చేసి చూసుకుంటే అర్థం అవుతుంది, ఓహో చేస్తే బాగుంటుందని అలాగ. అందుకని అజ్ఞానం పోవాలంటే మనోమయ కోశం జాగ్రత్త పరిష్కృతం అవ్వాలి, అలాగే ఆ శక్తి పోయి శక్తి రావాలంటే ప్రాణమయ కోశం జాగృతం అవ్వాలి, అలాగే మన అభావం పోవాలి. అంటే లేమి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అంతా అయిపోతున్నాయి, ఇలాంటి పిచ్చి అంతా పోవాలంటే మన కంఠంలో స్ఫుట అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి జాగృతం అయితే అభావం పోతుంది, అది అన్నమయ కోశంలో ఉంటుంది. దీనికి పూర్వీకులు ఏం చెప్పేవారంటే, ఈ స్ఫుట అనే గ్రంథి కోసమే ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ గుటకేస్తాను చూసారు అక్కడ, అది కాలర్ బోన్స్ రెండూ కలుస్తాయి ఈ కంఠం దగ్గర. భర్గో గో అనే అక్షరం ఎక్కడ ఉంటుందో అక్కడ తగిలేటట్టుగా బంగారంది ఒకటి పెట్టుకునేవారు, నెక్లెస్ కాకుండా కంటే అంటాం. అది పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ స్ఫుటాగ్రంథి జాగృతం అయ్యి వాళ్ళ ఇంట్లో దేనికి లోటు ఉండదు. అంత సింపుల్గా మనం లోటును పోగొట్టుకోవచ్చు. ఈ కానీ ఇప్పుడు చాలా టీవీల్లో వాటిలో కూడా చూపిస్తాడు, మన నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది పెట్టుకుంటారు ఇది. ఇది సరిగ్గా భర్గో అనే అక్షరాలు దేహంలో ఎక్కడైతే గో అని ఉందో అక్కడ దాన్ని కప్పేస్తుంటుంది అన్నమాట, చిన్న ఇలా బంగారు బిళ్ళలాంటివి. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, మనకు అజ్ఞానం అశక్తి అభావం అనే ఈ మూడు పోవాలంటే సావిత్రి సాధనలోకి వస్తాయి. ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నమయ కోశమని, ప్రాణమయ కోశమని, మనోమయ కోశమని, విజ్ఞానము, ఆనందమయ కోశాలు అంటారు. వీటిల్లో ఏముంటాయి ఈ కోశాల గురించి, కోశం అంటేనే అర్థం మొగ్గ. అది సూర్యకిరణాలు పడి వికసించినప్పుడు అది ఏంటో తెలుస్తుంది, దాంట్లో ఉన్న అందం ఏంటో తెలుస్తుంది, దాంట్లో ఉన్న వాసన ఏంటో తెలుస్తుంది, దాంట్లో ఉన్న మనకి ఇచ్చే ఫలితం ఏంటో తెలుస్తుంది, ఆనందం కలుగుతుంది. కొన్ని కొట్లు చూస్తే బా ఎంత బాగుంది అనిపిస్తుంది. అలాగా ఈ పంచకోశాలు అంటే కోశం అంటేనే మొగ్గ అని చెప్పుకున్నాం కదా, అవి మొగ్గలా కాకుండా వికసించాలి. ఆ వికసించడానికే సాధనలు అన్ని. వీటిల్లో ఏముంటాయంటే అనేక రిద్ధిసిద్ధులు విభూతులు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా మన దేహంలో ఉంటాయి, వీటిల్ని దేవతలు అని పిలుస్తారు. దేవతలు అంటే ఎక్కడో లేరు, మన దేహంలోనే ఉన్నారు. అన్నమయ కోశంలో కొందరు దేవతలు, ప్రాణమయ కోశంలో కొందరు, మనోమయ కోశంలో కొందరు దేవతలు, విజ్ఞానమయ కోశంలో కొందరు, ఆనందమయ కోశంలో. ఇలాగా బహుమూల్యమైన సంపద ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ పంచకోశాల్లోనూ ఉంటూ వీటిలన్నింటినీ కూడా మన శరీరంలో మనతో పాటు ఉంటున్న దేవతలు అని చెప్తారు. అన్నమయ కోశంలో అన్నమయ పురుషుడు ఉంటాడు, ప్రాణమయ కోశంలో ప్రాణమయ పురుషుడు ఉంటాడు, విజ్ఞానమయ కోశంలో విజ్ఞానమయ పురుషుడు ఉంటాడు, అలాగే ఆనందమయ కోశంలో ఆనందమయ పురుషుడు ఉంటాడు. పురుష ఏవేదం సర్వం, పురుషుడంటే పరమాత్మ. అన్నమయ కోశంలో కూడా ఎవరుంటాడు, పరమాత్మ ఉన్నాడు. ఎలా ఉంటాడు, ఆకాశంలాగా ఉంటాడు. మనం గిన్నెలో గిన్నె గిన్నెలో గిన్నె అలా 5 గిన్నెలు ఊహించుకున్నాం అనుకోండి, పెద్ద గిన్నె ఉంది దాంట్లో ఇంకో గిన్నె పెట్టాం, అప్పటికేమైంది 2 గిన్నెలు అయ్యాయి, ఇంకో గిన్నె పెట్టాం 3, ఇంకో గిన్నె పెట్టాం 4, ఇంకో గిన్నె పెట్టాం 5. ఈ 5 గిన్నెల్లోనూ గిన్నెలో గిన్నె పెట్టినా మధ్యలో కాస్త ఖాళీ ఉంటుంది, అది ఆకాశంలాగా ఉంటుంది అనమాట. అలాగా అన్ని కోశాల్లో కూడా భగవంతుడి శరీరమైన ఈ ఆకాశమే ఉంటుంది వాటిలో కూడా. మళ్ళీ అందుకే అన్నమయ కోశంలో ఆకాశం ఉంటుంది, ఆ అన్నమయ కోశంలోనే ప్రాణమయ కోశం కూడా ఉంటుంది. అంటే విడిగా ఎక్కడో ఉండదు, ఆ అన్నమయ కోశం ఎలాగుందో ప్రాణమయ కోశం కూడా అలాగే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఆకాశ శరీరంగా గల పరమాత్మ ఉంటాడు. ఆ ప్రాణమయ కోశంలోనే మనోమయ కోశం కూడా ఉంటుంది, దాంట్లో కూడా మళ్ళీ ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే పరమాత్మ యొక్క శరీరం. పరమాత్మకి డెఫినేషన్ ఏం చెప్పారు, సత్యము జ్ఞానము అనంతము, అలాంటి తేజస్సుతోటి ఉంటాడు. అలాగే విజ్ఞానమయ కోశం, అలాగే ఆనందమయ కోశం. కనుక మనకు 5 కోశాలు ఉన్నాయి, 5 కోశాల్లోనూ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పురుషులు అనే 5 గురు ఉన్నారు. కాబట్టి పంచవీరభద్ర సాధన అని గురుదేవులు ఇచ్చిన దాంట్లో ఈ పురుషుడు గురించి అక్కడ వీరభద్రుడు అని చెప్తారు గురువు గారు. ఇంకా ఈ 5 బహుమూల్యమైన ఖజానాలు ఏవైతే ఉన్నాయి, ఖజానా అంటే మాగా బంగారం లేదా నగ నట్ర వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ దాచిన ఒక పెట్టెలాంటిది అనమాట. ఈ అంతరాళాల్లో ఉన్నాయి ఇవన్నీ, ఎప్పటి వరకు ఏం ఉపయోగంలోకి మనం తెచ్చుకోకుండా వాటిని అలా పక్కన పడేసి ఉంచామో అప్పుడు మనం దీనంగా ఎందుకు పనికిరానుగా దుర్బలంగా ఉంటామన్నమాట. భారతదేశం అడుక్కు తినే దేశం అని ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళట మన గురించి. ఇక్కడికి వచ్చి రైళ్లు వేసి కాలవలు కట్టి లేకపోతే డ్యాములు కట్టి లేకపోతే ఇంకోటేవో చేసి ఇక్కడ ఉన్న సంపద అంతా దోచుకుని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, మనం అడుక్కు తినేవాళ్ళు అని. అడుక్కు తినేవాళ్ళు వాళ్ళ మనం మన దగ్గర కొల్లగొట్టి దొంగల్లాగా దోచుకుపోయారు వాళ్ళు. కానీ మన గురించి ఏం చెప్తారు, అడుక్కునేవాళ్ళు వీళ్ళని చెప్తారు. వాళ్ళు చెప్పడం అలా ఉంచి మనం నిజంగా దుర్బలంగా మనం దీనులుగా హీనులుగా ఎందుకున్నామని మనం అనుకోవాలి. వాళ్ళు అంటాం కాదు ఎందుకున్నామంటే సావిత్రి ఉపాసన మర్చిపోయాం కాబట్టి. మనకెంతసేపు ఎప్పుడైతే ఒక ఫారినర్ మన దగ్గరికి వచ్చాడు అంతవరకు చూడని ఒక మనిషి ప్రవర్తన, వాళ్ళ వేషభాషలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అంతా కొత్త మనకు. మనకి వచ్చిన ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనల్ని అనుకరించడం ఇష్టం మనకు, ఆచరించడం కాకుండా అనుకరించడం ఇష్టం. దీనికి ఈకే మాస్టర్ ఏం చెప్తారంటే, ఆయన సిగరెట్ తాగేవారు ఈకే మాస్టర్ రెండు వేళ మధ్యలో పెట్టుకునేవారు అని ఊతేట. ఆయన్ని చూసిన వాళ్ళు కూడా అలా ఊదటం మొదలెట్టారు సిగరెట్. అంత మాత్రమే వాళ్ళు ఈకే గారు అయిపోతారు, ఆయనలాగా లుంగి కట్టుకుంటే అయిపోతారు. అలాగే ఆర్కే ఉన్నారు, ఆర్కే కూడా ఎలా కూర్చున్నారు ఇలా కూర్చున్నారు, నేను కూడా అలా కూర్చుంటాను, ఆయన వేసుకున్నట్టే నేను వేసుకుంటాను, అంత మాత్రం ఆర్కే అయిపోతాను అవ్వం కదా. ఇవంటే ఏంటంటే అనుకరించడం, వేషభాషలను అనుకరించడం, వాటి మీద భారతీయులకు మోజు ఎక్కువ. అందుకని ఏమైంది మన జాతి ఒక రకంగా నీరసించిపోయింది. అరవిందులు అదే అంటారు, మనం శక్తి లేకుండా తయారయ్యాం, మన దగ్గర విద్య అంతా బాగుంది కానీ శక్తి హీనులు అయ్యాం, అందుకని శక్తి సంపాదించాల్సిందే అంటారు. అలాంటి మాటలే మళ్ళీ సూక్ష్మీకరణ సాధనప్పుడు పరమపూజ్య గురుదేవులు వాటిల్నే మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఆ శక్తిని నేను ఎక్కడైతే అరవిందులు తన సాధన ఆపారో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తూ భారతదేశానికి నేను జగద్గురు పీఠం అని ఏదైతే చెప్తున్నారో దాన్ని, ఈ సృష్టి మొత్తానికి లీడర్షిప్ అనేది ఏదైతే ఉందో దానికి నేను ఈ సాధన చేస్తున్నానని సూక్ష్మీకరణ సాధనలో చెప్తాను. ఇంకా మనం ఒక ప్రయోజనం కోసం చేసేవన్నీ కూడా సకామ సాధనలు అంటే, కామం అంటే కోరిక, కోరికతో చేసేవన్నీ కూడా సావిత్రి కిందకు వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అంటే గాయత్రి మంత్రమే చేస్తున్నాం కానీ ఫలానా వాళ్ళకి అనారోగ్యంగా ఉంది సో వాళ్ళకి ఆరోగ్యం కావాలి అని చేస్తే అది సకామము. కాబట్టి అక్కడ సావిత్రి శక్తి పనిచేస్తుంది, ఆర్జశక్తి ఒక్కటే, దానికి గాయత్రి మంత్రమే ఉంది. అక్కడ మటుకు వాడికి రోగం తగ్గే విధంగా ప్రాణశక్తి వాళ్ళలోకి ప్రవేశిస్తుంది. రమ్ అనే బీజాక్షరంతో గాయత్రి మంత్రాన్ని సంపుటి చేస్తే ప్రాణాగ్నితో సంబంధం ఏర్పడుతుంది అని గురుదేవులు ఇచ్చారు మనకు చిత్రావళిలో. అలాగా విశ్వప్రాణం ఏదైతే ఉందో, అసలు ప్రాణ విద్యయే గాయత్రి అంటే, అలాంటి మహాప్రాణంతో మనకు అనుసంధానం వచ్చి ఆ మహాప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది మనలోకి, సూర్యుడి నుంచి మనలోకి వచ్చి మన నుంచి పేషెంట్లోకి వెళ్తుందన్నమాట. అక్కడ సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడి ద్వారా ఆ మహాప్రాణం ఎవరికైతే ఒంట్లో బాగాలేదు వాళ్ళకి నా ద్వారా వెళ్తుంది, అంతే, నా ద్వారా వెళ్తుంది తప్ప అంతకంటే ఎక్కువ అనుకోకూడదు, అప్పుడు వెళ్ళిపోతుంది. ఎంతమందికైనా రోగాలు తగ్గుతాయి, ఒక్కేసారి 100 మందికి తగ్గుతాయి. ఇది సకామ సాధన, దాన్నే సావిత్రి సాధన అంటారు. కాబట్టి సావిత్రి సాధన అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కోరిక ఫలించాలి అంటే చేసే గాయత్రి మంత్రమే బీజాక్షరాలతో కలిపి చేసేది సావిత్రి సాధన. ఇక్కడ గాయత్రి సాధన దేనికి చేస్తాం, ఆత్మ ఉన్నతికి చేస్తాం. ఆత్మ దర్శనము, ఆత్మ కళ్యాణము, ఆత్మ బలము, ఆత్మ లాభము, ఆత్మ సంతోషం, ఇలాంటి 5 ఏవైతే ఉన్నాయో వీటి కోసం గాయత్రి సాధన చేస్తాం, ఏకముఖి చేస్తాం. అలా కాకుండా ఇంకా మనం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం వీటిలన్నిటికీ కూడా ఒక ఉన్నతిని కలిగించాలంటే భూ భువః స్వః అనే 3 వ్యాహృతుల్ని అర్థం చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. భూ అంటే ఏంటి, ఊరికే భూ అంటే ఏం అవదు, భూ అంటే ఏం అవదు అంటే అవదా అంటే ఖచ్చితంగా అవదు. ఎందుకు అవ్వదు, దానికి అర్థం తెలియకంటే అవ్వదు. మంత్రం ఏదైనా సరే అర్థం తెలుసుకోవాలి, అర్థం తెలుసుకుంటూ అర్థాన్ని చింతిస్తూ చేయాలి. అందుకే గురుదేవులు క్లియర్గా ఇచ్చారు గాయత్రి మంత్రానికి అర్థం. ఇప్పుడు E=MC² అని జపం చేసాం అనుకోండి, 1000 సార్లు 1000 కోట్ చేసాం E=MC² అక్షర లక్షలు అంటారు. ఈ అనేది ఒక అక్షరం, ఎం అనేది ఒక అక్షరం, సి అనేది ఒక అక్షరం, 3 అక్షరాలు, 3 లక్షలు జపం చేసాం. ఏమన్నా వస్తుందా EMC అంటుంటే ఏమీ రాదు, 0, టైం వేస్ట్. అలాగే గాయత్రి మంత్రంలో కూడా భూ అంటే ఏమిటి తెలుసుకుని చెయ్యాలి, భువ అంటే ఏమిటి తెలుసుకుని చెయ్యాలి, స్వహ అంటే ఏమిటి తెలుసుకుని చెయ్యాలి. భూ చెప్పుకుందాం, భూ భువ స్వహ అనే బీజ మంత్రాలు జోడించబడి ఉన్నాయి. బ్రహ్మవర్చస్సు కొరకు చేసే సాధనలో ఈ 3 సంతులిత సమన్వయం ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ గురువుగారు ఏమంటారు, నేను ఏం చేసినా బ్రహ్మవర్చస్సు కోసం చేశాను అంటారు. ఈ బ్రహ్మ వర్చస్సు కోసం చేసే వాటిలో భూభూవస్వహ గురించి ఖచ్చితంగా బాగా తెలియాలి. ఇవాళ కొంచెం దాని గురించి కూడా చెప్పుకుందాం. అదేంటి, ఇదివరకు చెప్పుకున్నా కూడా భూరితి అగ్ని, భూ అంటే అగ్ని, అగ్ని అంటే ఈ సృష్టి మొత్తం అఖండంగా ఉంది. ఇంకా సారీ, సృష్టి అనేది ఇంకా రాలేదు, మొత్తం అంతా ఒకే ఒక్క దివ్య శక్తి అలా ఉంది అంతే. పరమాత్మ ఉన్నాడు, ఇంకెవరు లేరు, ఇంకా రెండో కూడా లేదు. ఆయన ఆయన శక్తి కలిసి ఉన్నాయంతే. అలాంటప్పుడు ఆయనకి సృష్టించాలి అనే సంకల్పం వచ్చింది. దాన్ని ఎలాగ సూచిస్తామంటే, ఒక సర్కిల్ మధ్యలో, దాని ఏమంటాం సెంటర్, సెంటర్ లేని సర్కిల్ కూడా ఉంటుంది. సెంటర్ లేని సర్కిల్ని ఏమంటారంటే ఇన్ఫినిటీ అంటాం. ఇన్ఫినిటీ అనేది గుర్తించాలంటే మధ్యలో సెంటర్ తీసేసి ఇలా వృత్తం ఒకటి గీస్తే దాన్ని ఇన్ఫినిటీ అంటాం, అనంతము. ఆ అనంతంలోంచి ఇంకో ఒక సృష్టి చెయ్యాలి అనే సంకల్పం వచ్చినప్పుడు ఒక బిందువు మొట్టమొదటిగా అక్కడ కనిపిస్తుంది, సెంటర్. దాన్ని ఏమంటామంటే ఈ భౌతికంగా మనం గమనించేది మనం నిద్రలోంచి లేవటం, ఆ సెంటర్ గుర్తు. అలాగే సూర్యుడు కనిపించడం గుర్తు. సూర్యుడు ఉదయించడం అనేది సర్కిల్లో మధ్యలో సెంటర్, అది చూస్తే సూర్యుడు అని గుర్తు రావాలి. అలాగే నేను లేవటం, నిద్రపోయాను, ఇవాళ క్లాస్ చెప్పుకున్నాం, ఇవాళ రాత్రి నిద్ర పొద్దున్నే లేస్తాం, ఆ లేవటం అనేది సెంటర్ సూచిస్తుంది. అలాగే ఈ సృష్టి అనేది ప్రళయంలోంచి మళ్ళీ బయటికి రావడం అనేది సూచిస్తుంది. ఇవన్నీ కూడా మనకు ద బిగినింగ్ అంటే ద గ్రేట్ బ్రెత్ బిగినింగ్ అవుతుంది అనమాట, బిగిన్ అవుతుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది ఎవరికి తెలియదు. దానికి లెక్కలేసారు కదా, బ్రహ్మకింది పగలు, ఇన్ని రాత్రులు, ఇలాంటివి ఇన్ని సంవత్సరాలు అయితే ఆయన ఆయువు అయిపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాత్రి వచ్చిన 12 గంటలు ఉంటుంది, పగలు 12 గంటలు ఉంటుంది, లేకపోతే కొంచెం తేడాలు అటు ఇటు అంతే ఉంటాయి. ఇది కూడా ప్రళయాలే. ప్రళయం అంటే ఏం లేదు, అన్నీ ఉంటాయి కానీ మనకు కనిపించవు. మనం లైట్లేసి కూర్చుంటున్నాం కనిపిస్తున్నాయి, లైట్ తీసేసామనుకోండి కనిపించవు కదా. అలాగే ప్రళయంలో కూడా అన్నీ ఉంటాయి కానీ ఏవి కూడా యాక్టివ్గా ఉండవు. ఉంటాయి, మనం కూడా ఉంటాం కానీ పగలంతా యాక్టివ్గా రాస్తున్నాం. ఇవన్నీ ఈ భూ అనేది ఏంటంటే అగ్ని అనే దానికి గుర్తు. గుర్తు అంటే ఇది, మనం భూ అనగానే ఏం గుర్తు రావాలి, మనలో అగ్ని గుర్తు రావాలి. మనలో అగ్ని ఎక్కడ ఉంటుంది? మనలో అగ్ని 3 చోట్ల ఉంటుంది, తలలో ఒకటి, పొట్టలో ఒకటి, సృష్టి కార్యక్రమానికి సంబంధించి ఒకటి. లేకపోతే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, లేకపోతే పావక పవమాన శుచి అనే 3 అగ్నులుగా ఉంటుంది. ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అని 3 అగ్నులుగా ఉంటుంది. ఇవన్నీ భూ అనే ఒక్క అక్షరంతో ఈ మూడు అన్ని గుర్తు రావాలన్నమాట. మన శరీరంలో భూ అనగానే ఎక్కడుంటుంది? బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది అగ్ని మొట్టమొదటగా. ఎలా ఉంటుంది అగ్ని? ఎలా ఉంటుంది అండి, అది మనం మంట వెలిగిస్తే కనిపిస్తుంది కదా, కానీ ఎలా ఉండదు. ఒక దీపం గాలి లేని చోట పెడితే ఎలా వెలుగుతుంది అనేది మనం చేసి చూడాలి. గాలి లేని చోట దీపం పెట్టగలమా? ఇంట్లో గాలి రాకుండా చూడగలం, కానీ గాలి ఉండకుండా చేయలేము. గాలి తీసేయాలన్నమాట, మొత్తం వ్యాక్యూమ్ చేసేసి అప్పుడు వెలిగించాలి. వెలుగుతుందా? చేతకాదు. సో అలాంటిది ఒకటి ఊహించగలిగితే అది మనం బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి భూ అనే అగ్ని అనే రూపంగా ఉంటుంది మనలో, ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. కాబట్టి మనం ఓం భూ అనగానే ఏం చేసుకోవాలి? ఓం అనే ఈ పరమాత్మ, విశ్వవ్యాప్తమైన పరమాత్మ భూ అగ్ని స్వరూపంగా. అగ్ని అంటే పుట్టుకకి మూల కారణం. ఏదైనా పుట్టాలంటే అగ్ని ఉండాలి. అగ్ని అంటే సంకల్పము, విల్. అగ్ని అంటే మనం ఏమనుకుంటాం, కాల్ చేస్తుంది అనుకుంటాం, మాట చేస్తుంది అనుకుంటాం, లేదా గూడు చేసేస్తుంది అనుకుంటాం, అది కాదు. అగ్ని అంటే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం మృత్యుజం హోతారం రత్నధాతమం. రత్నాలు ఇచ్చాయని ఆయన. అగ్నిమీళే పురోహితం, పురమునకు హితము చేసేవాడు. పురము అంటే ఈ దేహం, ఈ దేహానికి హితం చేసేవాడు అగ్ని. అది డెఫినేషన్, అది భూ. మనం భూ అన్నప్పుడు ఈ దేహానికి, ఈ పురము అనే దేహానికి, ఈ 9 రంధ్రాలు గల దేహానికి మంచి చేసేవాడు, హితము చేసేవాడు అటు పురోహితుడు. యజ్ఞస్య దేవం, అతడు యజ్ఞము, అతడు దేవత. ఋత్విజుడు హోతారం రత్నధాతము. రత్నధాతము అంటే రత్నాలన్నీ కలిగిన వాడు, అలాంటి వాడిని మనం కొలుస్తున్నాం అగ్నిని. ఆ మొట్టమొదటి అగ్ని, అగ్ని దేవతలందరికీ మొట్టమొదటి వాడు, ఆ రకంగా ఫస్ట్ వస్తాడనమాట. ఓం భూ అంటే మనం బ్రహ్మరంధ్రంలో మహాతేజస్వరూపంగా అగ్నిగా భగవంతుడు ఉన్నాడు, అగ్నిగా గుర్తుపెట్టుకున్నాం. ఈ అగ్ని గురించి మనం కాస్మిక్ ఫైర్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ అగ్ని 49 అగ్నులుగా ఉంటాడు. ఈ అగ్ని తర్వాత భూ అవంగానే నెక్స్ట్ వచ్చేది ఏంటి, భువ. భువ అంటే ఎప్పుడైతే అగ్ని వచ్చిందో, మానవ శరీర నిర్మాణం జరగడానికి అగ్ని వచ్చిందో, ఆ తర్వాత ఏమవుతుందంటే వాయువు మొదలవుతుంది పనిచేయటం. అంటే స్పందనాత్మకం, సెంటర్ టు పెరిఫెరీ, పెరిఫెరీ టు సెంటర్, అంటే కేంద్రం నుంచి పరిధికి, పరిధి నుంచి కేంద్రానికి ఇలాగ సంకోచ వ్యాకోచాలు ఏర్పడటం అనేది స్వహ, సారీ భువ. అంటే వాయువు అంటే ప్రాణము, ప్రాణము అపానం అంటే గాలి పీల్చడం, గాలి ఉండడం, ఇది ప్రారంభం అవుతుంది. అది ఆకాశంలో ఉంటుంది, అలాగే మనలో కూడా ఉంటుంది. ఇది గమనించాలి మనం. అంటే గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఓం, ఈ సృష్టి అంతటికీ మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ భూ నాలో అగ్నిగా ఉన్నాడు, భూ ప్రాణస్పందనలుగా ఉన్నాడు. అంటే గాలి పీల్చుకోవడం, గాలి వదలటం, గాలితో పాటు మనం ఏం పీల్చుకుంటున్నాం, ప్రాణాన్ని పీల్చుకుంటున్నాం, వదలడంలో మలినాలు పోగొట్టుకుంటున్నాం. స్వహ నేనున్నాను అనే ప్రజ్ఞను నాకు ఇస్తున్నాడు అనే దృష్టితోటి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మవర్చస్సు అనేది మనలో వస్తుంది. అగ్ని, అగ్నిని తలుచుకున్నప్పుడు మనలో అగ్ని పెరుగుతుంది, అగ్ని జాగ్రత్త అవుతుంది, బాగా పనిచేస్తుందన్నమాట. అలాగే అగ్ని వల్ల బలం అని చెప్తుంది అని మాస్టర్ చెప్తారు. అగ్ని వల్ల బలం ఉంటుంది తప్ప తిండి వల్ల బలం రాదు ఎవరికి. మన పొట్టలో అగ్ని బాగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, జఠర అగ్ని అంటారు. అలాగే నీళ్ళల్లో ఉన్నదాన్ని బడబా అగ్ని అంటారు, ఆకాశంలో ఉన్నదాన్ని విద్యుత్తు అంటారు. అలాగే ఈ అగ్ని ఎప్పుడైతే బాగా అవుతుందో ఆ మనిషికి బలం బాగా ఉంటుంది, తిండి వల్ల కాదు బలం. పొట్టలో జఠరాగ్ని బాగా ఉండి వాడు బలవంతుడు అని అర్థం. బాగా హరించుకుంటాడు దాన్ని, రసం అంతా స్వీకరించడాడు. అందుకని ఈ మూడిటి సంతులిత సమన్వయం ఏదైతే ఉందో, అంటే అగ్నికి, ప్రాణమునకు, ప్రజ్ఞకి, ఈ మూడిటికి సమత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఈక్విలేటరల్ ట్రయాంగిలే ఉంటుంది. గాయత్రి చిత్రాలు అన్నిట్లో చూడండి, చాలా వరకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. భూ భువ స్వహ సమంగా ఉండాలి. అది మనకు ఏం చేస్తుందంటే బ్రహ్మవర్చస్సుని ప్రసాదిస్తుంది. ఈ గాయత్రి మంత్రం బ్రహ్మవర్చస్సు ఇస్తే సావిత్రి ఏమిస్తుంది అది ఇప్పుడు చెప్పుకుంటుంది. పంచముఖి సావిత్రి యొక్క జ్ఞానపక్షంలో జీవితంలోని విభిన్న క్షేత్రాల్లో ప్రయుక్తమయ్యే పంచశీల, పంచశీల అంటే 5 రకాల సూత్రాలు ఉన్నాయి. ఆ 5 రకాల సూత్రాలు మనం పాటించాలి. ఊరికే గాయత్రి మంత్రం చేస్తే సరిపోదు, మన జీవితాన్ని తగ్గట్టుగా మలుచుకోవాలి. క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్తున్నాం మనం, వైట్ మ్యాజిక్లో క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకులు ఇచ్చారు. అది గాయత్రి మహావిజ్ఞానం ఎలా ఉందంటే, సామాన్య జీవితంలో మనం కొన్ని పాటించాల్సిన వాటిలో మొట్టమొదటిది శ్రమశీలత. ఏది ఊరికే తీసుకోవటం మంచిది కాదు, చేయకూడదు. మనం శ్రమించి సంపాదించుకోవాలి తప్ప అప్పనంగా ఎవరో ఇస్తున్నారని చెప్పి మనం తీసుకోకూడదు. రెండోది మిత వ్యయం. 1000 రూపాయలు ఉన్నాయి కాబట్టి మనం 900 ఖర్చు పెట్టేద్దాం అనుకోకూడదు. అవసరానికి తగ్గట్టుగా చక్కగా కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, అంతే తప్ప దోబరా ఖర్చులు చేయకూడదు. రెండవది పరాక్రమం. పరాక్రమం అంటే మనకు ఏం తెలుస్తుంది, పరాక్రమం అంటే రాముడు చూపిస్తాడు, ఒక్కసారి ఖరదూషణాదులు 14,000 మంది వస్తే ఒక్కడే చంపేస్తాడు వాళ్ళందరినీ, అది పరాక్రమం అంటే. అలాగే హనుమంతుడు లంకకి ఇక్కడి నుంచి అక్కడికి లంఘనం చేస్తాడు, సీతాదేవిని చూడటానికి సముద్ర లంఘనం చేస్తాడు, అది పరాక్రమం అంటే. అలాగే అంగదుడు రాయబారానికి వెళ్తాడు, కాళ్ళు అక్కడ మోపి కాళ్ళు కదపండి చూద్దాం ఎవరన్నా అంటాడు, ఎవడు కదపలేకపోతాడు, అది పరాక్రమం అంటే. అలాగే గురువుగారు, వారి గురువుగారు ఇచ్చిన కార్యక్రమం చేయడానికి ఏ సాధన సంపత్తి లేకపోయినా సరే మొదలు పెట్టే నేను, పనులన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఎంతోమంది పనిచేసినట్టుగా అయిపోయాయి అంటారు. అది చెయ్యటానికి కావాల్సిన ఒక మానసిక శక్తి ఉంది చూసారా, అది పరాక్రమం అంటే. ఇది అసలు మనం అటెంప్ట్ చేయగలమా అని భయం వేయకుండా దాన్ని ఎలాగైనా సరే చేసి తీరగలం అనే ఒక నమ్మకంతో ఏ శక్తిని వాడతామో దాన్ని పరాక్రమం అంటాం. చిన్నపిల్లలు వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకుంటాడు కంసుడు. కానీ చిటికిన వేల మీద గోవర్ధన పర్వతం ఎత్తి చూపిస్తాడు. అలాగే ఎంతో మందిని పోతన నుంచి మొదలుపెట్టి ఎంతో మంది రాక్షసులను చంపుతాడు. భర్త కూడా పరాక్రమం. అలాగే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడు, అప్పుడు కూడా పరాక్రమం అది. అంటే ఇక్కడ పరాక్రమం అంటే ఏంటి, అసాధ్యం అనేది లేకుండా ఇది సాధ్యం అవుతుంది అనే భావనతో చేయగలగటం, అది అయిన తర్వాత మనకు సహకారం. ఈ సహకారం గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే గురువుగారి పని నేనే చేస్తాను అనకూడదు. ఇప్పుడు మనం కలిసి చేద్దాం అనేది మనం చాలా చోట్ల ఉంటుంది. నేను అనేది తీసేసి మనం అనేది పెట్టుకోండి, ఆ నేను అనేది పక్కన పెట్టాలి. మనం అనేది మనందరం ఒకటిగా జీవించాలి. అంటే వీళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తారే, ఎవరన్నా సరే మిషన్ ఆర్కే సభ్యుల్ని కలిస్తే కిషోర్ ఏం చెప్తాడో సీతారాం అలాగే చెప్పాలి, అరుణ్ ఏం చెప్తుందో తేజ కూడా అలాగే చెప్పాలి, లేకపోతే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఏం చెప్తారో కల్పన గారు కూడా అదే చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఒకే చెప్తున్నారు ఏంటి అని వాళ్ళు అనుకోవాలి. ఏంటి వీళ్ళు ఎక్కడ వెళ్ళినా ఎంతమంది మాట్లాడినా ఒకలానే ఉంటుంది అంటే అది సహకారంతో సామూహికతతోటి పనిచేయటం, అది గురువులు కోరుకుంటున్నారు. అది శంబళా శక్తి. శంబళా శక్తి ఏంటంటే సింథసిస్, విడిపోవటం కాదు, ఎనాలిసిస్ కాదు. ఇప్పుడు ఏడు రంగులు ఉన్నాయనుకోండి, ఒక తెల్ల రంగులోంచి ఏడు రంగులు వస్తున్నాయి తెల్ల కిరణంలోంచి, ఆ తెల్ల కిరణం అనేది సింథసిస్, ఏడుగా కనిపించడం అనేది ఎనాలిసిస్, ఈ ఏడిటిని మళ్ళీ కలిపి ఒక్కటి అని చెప్పడం సింథసిస్. కాబట్టి ఇప్పుడు సింథసిస్ అనేది జరగాలి అంటే శంబళ అనే శక్తి పనిచేయాలి. శంబళ అనే శక్తి పనిచేస్తుందంటే మనం డిఫరెంట్గా ఉన్న గ్రూప్స్ అన్నీ కూడా ఏకోన్ముఖంగా ఒకే కార్యక్రమం కోసం పనిచేస్తున్నాయని తెలియాలి. అలాగే గాయత్రి ఏకముఖి అని చెప్పినా, సావిత్రి పంచముఖి అని చెప్పినా, ఈ రెండు దేనికోసం పనిచేస్తున్నాయి ఆ సింథసిస్ పట్టుకోవాలి, అది మర్చిపోకూడదు. అదేంటంటే భౌతిక జీవితం లేకపోతే ఆత్మ అనేది వ్యక్తం కాదు. ఆత్మ వ్యక్తం అవ్వాలంటే ఆకాశం ఎలా వ్యక్తం అవుతుంది, అందుకే శరీరం తయారు చేసుకుంది. కాబట్టి ఆత్మను సంపూర్ణంగా వ్యక్తం చేయాలంటే మనకు ఖచ్చితంగా పంచకోశాలు బాగా ఉండాలి, పంచ ప్రాణాలు సరిగ్గా ఉండాలి. ఆ ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, అలాగే అన్నమయ కోసం, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆనందమయ కోసం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడ పరమాత్మ వ్యక్తం చేయడం అనేది ఒక ముఖ్యమైన విషయం కనుక సావిత్రి సాధన అంత అత్యవసరం, గాయత్రి ఎంత అవసరమో, ఆత్మ జ్ఞానం ఎంత అవసరమో, దాన్ని భౌతిక జీవితంలోకి దించి భౌతిక సుఖ సంపదలన్నీ కూడా అందరూ ఆనందంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడం కూడా అంతే అవసరం. సత్యము, జ్ఞానము, ఆనందము అనేవి పరమాత్మ లక్షణాలు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని మనం ఈ పంచకోశ సాధన వల్ల మనలోనే దర్శించవచ్చు. ప్రతి ఒక్కరూ దర్శించే వీలుంది. ప్రతి ఒక్కళ్ళు తనలో ఆ సత్యం ఏంటో నోటితో చెప్పడం కాదు, ఈ సత్యము కరెక్ట్, అలాగే ఇది జ్ఞానము, ఇది ఆనందము, దీనికి అంతు లేదు, ఇది అనంతము అని కూడా మనం చెప్పగలం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ సత్యము, ఈ జ్ఞానము, ఈ ఆనందము అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి, భగవంతుడి లక్షణాలు అని శాస్త్రం వేదం చెప్తుంది. మనకు సాక్షాత్తు పరమాత్మే చెప్పాడు, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని. ఆ అనంతమైన ఆ బ్రహ్మని మనలోనే మనం దర్శించటం, ఆ వెలుగుని అందరికీ పంచడం అనే కార్యక్రమం చెయ్యాలంటే ఖచ్చితంగా సావిత్రి సాధన చెయ్యాలి. అందుకని ఈ సావిత్రి సాధనలో మనకు ఈ పంచకోశాల్లోనూ ఉన్న ఐదు దేవతల యొక్క అనుగ్రహం వల్ల మనం విభిన్న విభిన్న ప్రయోజనాలు సాధిస్తాం. అవి ఎందుకు వస్తున్నాయి, ఎలాంటివి అంటే శ్రమశీలత వల్ల మిత వ్యయము, పరాక్రమము, సహకారము, సజ్జనత్వం, వీటిని పంచశీల అన్నారు. ఈ ఐదు ఖచ్చితంగా పాటించాలి. ఇంకా గాయత్రి మహావిజ్ఞానంలో ఉంటాయి, గాయత్రి చిత్రావళిలో చిన్నగా ఇచ్చారు. ఒకసారి గాయత్రి మహావిజ్ఞాన్ మూడవ భాగం చూడండి. ఇది గాయత్రి శక్తిధారలు 24 ఉంటే దాంట్లో అతి సమీపంగా వచ్చేది ఏమిటి అంటే సావిత్రి అని చెప్తున్నారు. అతి సమీపంగా మనం అందుకోవడానికి దగ్గరగా ఉన్నది, అలాగే చాలా సమర్థమైనది గాయత్రి. చాలా సమర్థం అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్లో తర్వాత ఇంప్లిమెంటేషన్లో ఈ శక్తి చాలా అవసరం అన్నమాట. భూమి మీద స్వర్గావతరణ అనే కార్యక్రమం ఉందనుకోండి, అది చెయ్యాలంటే ఏమేం చెయ్యాలి, అవి చెయ్యాలంటే ఏం చేయాలి, ముందర మనలో దేవతలతో మనం సంబంధం ఏర్పరచుకోవాలి. మనిషి దీనుడుగా దుర్బలుడుగా ఉండకూడదు. మనలో ఉన్న పంచకోశాలు జాగ్రత్తమైనప్పుడు పంచదేవతలు వివిధ విధాలుగా సహాయం చేస్తారు, వివిధ విధాలుగా సహాయం చేస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా పంచవీరభద్ర సాధన ఇక్కడ చెప్పబడుతుంది. ఇవి గాయత్రి సావిత్రి రెండు ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి. ఒక రూపాయి బిళ్ళకి అటు ఇటు చూసాం అనుకోండి, ఒకవైపు బొమ్మ ఉంటుంది మూడు సింహాల బొమ్మ, ఇంకోవైపు రూపాయి అనే ఒకటి అంకె ఉంటుంది. ఒకటి బొమ్మ రెండు వేరు వేరు అంటే కాదు, రెండు ఒకటే, ఇటు చెప్తే ఒకటి అటు చెప్తే బొమ్మ. అలాగే గాయత్రి సావిత్రి దగ్గరగా కలిసే ఉంటాయి. మనం ఈ పంచకోశాలకు సంబంధించి, పంచ తన్మాత్రలకు సంబంధించి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి గురించి చేసిన సాధనలన్నీ కూడా సావిత్రి సాధన అంటాం. అలాగే మనలో ఉన్న అగ్ని, మనలో ఉన్న వాయువు, మనలో ఉన్న ప్రజ్ఞ ఏవైతే ఉన్నాయో ఆ మూడిటికి సంబంధించిన సాధన చేసినప్పుడు అది గాయత్రి అంటాం. ఈ సింపుల్ డిఫరెన్స్ తోటి ఒకటి గాయత్రి ఇంకోటి సావిత్రి అంటాం. రెండులో భౌతిక వాటి అన్నిటికీ కూడా సావిత్రి చాలా సమర్థమైనది. అందుకని వస్తుత సావిత్రి భౌతిక శరీర సంబంధమైనది అని చెప్తున్నారు గురువు గారు. గాయత్రి ఆత్మసంబంధమైనది. అందుకని మనకు ఆత్మ ఉన్నతి కావాలంటే గాయత్రి మంత్రం చేసుకోవాలి. భౌతిక సుఖ సంపద విషయంలో ఉన్నతి కావాలంటే పంచదేవతల్ని జాగృతం చేసి, గురుదేవులు ఎలాగైతే లోక కళ్యాణం కోసం పనిచేశారో అలా పనిచేయాలి అంటే సావిత్రి సాధన చేయాలి. ఈ సావిత్రి సాధనలో మనకు ఈ యంత్రం పేరు సావిత్రి, యంత్రం పేరే సావిత్రి. దీంట్లో ఈ యంత్రంలో ఓం అని నాలుగు వైపులా ఓంకారమే ఉన్నది. మధ్యలో మనకు అక్షరాల్లో కఖ గఘ జ్ఞ అని ఉంటుంది. జ్ఞం ఆజ్ఞ అంటాను చూసారా, ఆజ్ఞలో జ్ఞ పక్కన సున్నా పెడితే జ్ఞం, అది బీజాక్షరం. దీనికి అంటే సావిత్రి సాధన చేయాలంటే ఏం చేయాలి, ఓం భూర్భువస్వ జ్ఞం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రహ్మ విద్యా జ్ఞానము. బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య కాకుండా బ్రహ్మ విద్య అంటే ఈ సృష్టిలో కనిపిస్తున్న వాటి అంతా కూడా భగవత్ తత్వమే, ఈ పంచకోశాల్లో ఉన్నది భగవంతుడే అనే జ్ఞానం వస్తుంది. అన్ని విధాల సఫలత అంటే అన్నిట్లోనూ జయం కలుగుతుంది, అన్నిట్లో సక్సెస్ వస్తుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దీనికి కళ్యాణి అని ఆధ్యాత్మిక శక్తి పేరు, లౌకిక శక్తి ఇష్ట. గాయత్రి మంత్రంలో దేవస్య దేవస్య ఈ శ్యా అనే అక్షరం ఎక్కడ వస్తుంది, రెండు పక్కటెముకలు కలుసుకునే చోట వస్తుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దీనికి ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర పేరు శకటం. శకటం అంటే ఏంటి, బండి. బండి అంతే, శకటం అంటే బండికి రెండు చక్రాలు ఉంటాయి, రెండు చక్రాలు ఈక్వల్గా ఉండాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉందనుకోండి, ఒక పక్క ఓంగిపోతుంది. ఈ జీవితం అనేది ఒక రథం, ఈ రథానికి రెండు చక్రాలు ఉంటాయి. అలాగే ఈ జీవితం అనే రథానికి రెండు చక్రాలు, ఒకటి గాయత్రి ఇంకోటి సావిత్రి. శకటం అనే ముద్ర రెండు చేతుల్లో ఇలా ముడుచుకుంటే, బొటన వేళ్ళు మాత్రం బయటపెట్టి వేళ్ళు ముడిచేస్తే ఎలా ఉంటుందో చూసి ఆ రెండు బొటన వేళ్ళని ఇలా కదిపి పెట్టుకుంటే అది శకటం అనే ముద్ర అవుతుంది. ఈ శకటం అనే ముద్ర వేసుకుని ఈ సావిత్రి సాధన చేసుకోవాలి. సావిత్రి సాధన చేయడం వల్ల ఏమవుతుంది, పంచకోశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, అవన్నీ పరిష్కృతమవుతాయి. మరి అంతమాత్రమైనా అయిపోతాయంటే జరుగుతాయి. దానికి సంబంధించిన విశేషమైన సాధనలు అన్నీ కూడా మనకు గాయత్రి మంజరి అని దాన్ని వ్యాఖ్యానం చేస్తూ గాయత్రి మహావిజ్ఞాని మూడో భాగంలో గురుదేవులు ఇచ్చారు. వాటిలో ప్రాణం, ఆసనాలు, అలాగే ఉపవాసాలు, తర్వాత ప్రాణాయామాలు, ముద్రలు, తర్వాత ధ్యానము, త్రాటకం ఇలాంటివి, ప్లస్ నాదబిందు కళ అలాంటి సాధనలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇస్తూ గురుదేవులు ఏమన్నారంటే ఇవి అన్నీ కూడా అసమగ్రమే, ఒక రకంగా బాగానే ఇచ్చినా కూడా ఇవన్నీ అసమగ్రమే, ఇన్ని చేయాల్సిన అవసరం లేదు, ఒకటి చేసినా చాలు అన్నారు. అందుకని ఈ గాయత్రి చిత్రావళిని అనుసరించి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గాయత్రి మంత్రం చేయటం వల్ల సావిత్రి సాధన జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, నా అన్నమయ్య కోసం పరిష్కృతం అవ్వాలి. అన్నమయ్య కోశంలో ఉన్న ఆ అన్నమయ్య పురుషుడు మనం ఉపయోగించుకోవట్లేదు ఇంతవరకు. ఆయన గురుదేవుల కార్యక్రమంలో ఈయన బాగా ఉపయోగంలోకి రావాలి అనుకోవాలి. అప్పుడు మన అన్నమయ్య కోశంలో దోషాలన్నీ పోయి ఈ ఫిజికల్ బాడీతో మనం బాగా పనిచేయగలం. అలాగే ప్రాణమయ కోశం, అలాగే మనోమయ కోశం, ఇవి ఈ మూడు కోశాలు బాగా అయితే ఆటోమేటిక్గా మనం విజ్ఞానమయ కోశంలో ప్రవేశించగలం. విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తే అక్కడ తెలిసేది ఏంటంటే దేని గురించి అన్నా అలా చూస్తే దాని గురించి అర్థమైపోతుంది. ఇంకేం చదవక్కర్లేదు, పుస్తకాలు చదవటం చెప్పడం ఏమి ఉండవు. ఇంకా ఎవరన్నా ఒక మనిషి వస్తుంటే ఆ మనిషి గురించి మొత్తం తెలిసిపోతుంటుంది అంతే. మళ్ళీ హోరోస్కోప్ వేయడం, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, లగ్నం ఏంటి, ఇదేం చూడటం ఏమి ఉండదు. అలాంటి స్థితి వస్తుంది, స్వతసిద్ధంగా జ్ఞానం అనేది మనలో జాగృతం అవుతుందన్నమాట. అది విజ్ఞానమైన కోసం. అది ఈ భూమి మీద ఉన్న జీవులందరికీ రావడం అనేది ఇప్పుడున్న రివల్యూషనరీ గోల్. కాబట్టి విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించడం అనేది మన గోల్. అది గుర్తుపెట్టుకుంటూ ఇవాళ చెప్పుకున్న వాటిలో మీకు నచ్చినవి, అలాగే గాయత్రి మహావిజ్ఞాన్ చదివి ఈ రెండు చూసుకుని జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటూ గురుదేవులు ఇచ్చిన మార్గంలో నడవడానికి అందరూ ప్రయత్నం చేస్తారని, గాయత్రి చిత్రావళిలో చెప్పుకున్నా కూడా మనం మళ్ళీ పంచకోశ సాధన అనేది చెప్పుకుంటే తప్ప ఇది పూర్తి అవ్వదు. అందుకని ఇవి చెప్పినంతా బాగా మనం కవర్ చేసాం అనుకో. జస్ట్ సావిత్రి అంటే ఎలా ఉంటుంది, సావిత్రి ఏ రకంగా సత్యవంతుడి ప్రాణాలు యముడి దగ్గర నుంచి లాక్కొచ్చి మళ్ళీ పెట్టింది అంటే అర్థం ఏంటి, అమరత్వము అనేది ఎక్కడొస్తుంది అంటే సావిత్రి సాధన వల్ల అమరత్వం వస్తుంది. భూమిపై స్వర్గావతరణ, అనారోగ్యం లేకుండా, రోగం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండడం అనేది దేనివల్ల వస్తుంది, అలాగే మృత్యురహిత జీవితం దేనివల్ల వస్తుంది అంటే సావిత్రి సాధన వల్ల వస్తుంది. ఇది తెలుసుకుంటూ ఈ జ్ఞానంతో మనం మళ్ళీ కొత్త విషయాలు ఇంకా తెలుసుకోవడం, తెలుసుకున్న వాటితో మానేయటం కాకుండా పాటించడం, ఆచరించడం అనేది ముఖ్యంగా మన దృష్టిలో ఉంచుకుంటూ గురుదేవులు ఇచ్చిన మార్గంలో మనందరం చక్కగా నడిచి వారు కోరుకున్న కళని సాకారం చేసే దిశగా మనం ప్రయత్నాలు కూడా చేయాలి. ఊరికే సాధన చేసుకుంటూ కూర్చోవడం కాకుండా భౌతికంగా కూడా అందులో ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం, అలాగే దేవస్థాపన కార్యక్రమం. ఈ దేవస్థాపన కార్యక్రమం చాలా సులభం. ఇప్పుడు ఆ పటం పెట్టి మీ ఇంట్లో దేవస్థాపన చేసేసామంటే అయిపోయింది అంతే. అలాగా ఎక్కువ వీలైనంత మంది ఇళ్లలో దేవస్థాపన చేయండి. ఈ విషయాలు మీకు నచ్చినవి మంచివి, ఒక చోట కూర్చుని వారానికి ఒకసారి నలుగురో ఐదుగురో ఆడ్ సంఖ్య ఉంటే మంచిది, ఎప్పుడు కూడా బేసి సంఖ్య నలుగురు కాకుండా ఐదుగురు ఏడుగురు అలాగా అలా చూసుకుంటూ చక్కగా కార్యక్రమాలని విస్తృతం చెయ్యాలి. ఈ సావిత్రి సాధన చేసి అప్పుడు ఈ కార్యక్రమాలు విస్తృతం అవ్వాలి అని ప్రయత్నం చేసి చూడండి ఎంత విస్తృతం అవుతుందో అర్థమవుతుంది. అందరూ ఈ విషయాలని సాధనలో తెచ్చుకుని తమ తమ అనుభవాల్లోకి తెచ్చుకుంటారని, గురుదేవుల కళను సాకారం చేస్తారని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేణ మార్గేణ మహిం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.